అపోస్తులుల కార్యములు 25వ అధ్యాయము. ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన 3 రోజుల తరువాత కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతన్ని కలుసుకుని పౌలును గురించి చెప్పారు. పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారము చేయుమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర. ఫేస్తు,
పౌలు కైసరేయలో బందీగా ఉన్నాడు, నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. మీలో ముఖ్యమైన వాళ్లు నా వెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చెయ్యవచ్చు
అని అన్నాడు. అక్కడ వాళ్లతో 8-10 రోజులు గడిపాక కైసరేయకు వెళ్లాడు. వెళ్లిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. పౌలు కనబడగానే యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేకపోయారు. తదుపరి పౌలు తాను నేరస్తుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు.
నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని మందిర నియమాల్ని కాని అతిక్రమించలేదు, చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.
ఫేస్తు యూదులకు ఉపకారం చేయాలని పౌలుతో,
నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా
అని అడిగాడు. పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను, ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయము చేయలేదు, ఇది మీకు బాగా తెలుసు. మరణదండన పొందవలసిన నేరం నేనొకవేళ ఏదైనా చేసి ఉంటే మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్లకు అప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పుమని నేను విన్నవించుకుంటాను.
ఫేస్తు తన సలహాదారులతో సంప్రదించి ఇలా ప్రకటించాడు.
నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.
కొద్ది రోజుల తరువాత అగ్రిప్పరాజు, బెర్నీకే ఫేస్తును కలుసుకుందామని కైసరియకు వచ్చారు. వాళ్లక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ,
ఇక్కడ ఫేలిక్స్ కారాగారంలో ఉంచినవాడొకడున్నాడు. నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించమని నన్ను కోరారు. నేను నేరమారోపింపబడిన వానికి తనపై నేరారోపణ చేసిన వాళ్లను ప్రత్యక్షంగా కలుసుకుని వాళ్లారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి. దానికి ముందు అతన్ని అప్పగించడం రోమనుల పద్ధతి కాదు అని జవాబు చెప్పాను. నాతో కలిసి వాళ్ళెక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చేయకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను. అతనిపై నేరారోపణ చేసిన వాళ్లు లేచి మాట్లాడారు, కాని నేననుకున్న ఏ నేరాన్ని అతనిపై ఆరోపించలేదు. దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు, కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు. అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతన్ని, విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా అని అడిగాను. చక్రవర్తి తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారాలు ఉంచమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతన్ని కైసురు దగ్గరకు పంపాక కారాగారాలు ఉంచమని ఆజ్ఞాపించాను
అని చెప్పాడు. అగ్రిప్ప ఫేస్తుతో,
అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది
అని అన్నాడు.
రేపు మీరు అతని మాటలు వింటారు
అని ఫేస్తు జవాబు చెప్పాడు. మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు. ఫేస్తు ఇలా అన్నాడు,
అగ్రిప్పరాజా, సభికులారా, మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో ఎక్కడ ఇతడక ఎక్కువ రోజులు బ్రతకడానికి వీల్లేదు అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేశారు.
మరణదండన విధించవలసిన నేరమేది అతడు చేయలేదని నాకు అర్థమైనది. కాని అతడు చక్రవర్తికి విన్నవించుకుంటానని అన్నాడు. కనుక అతన్ని చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను.
ఇతన్ని గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. అందువల్ల ఇతన్ని మీ ముందుకు పిలుచుకు వచ్చాను అగ్రిప్రాజా. ముఖ్యంగా మీకోసం ఇతన్ని పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు. ఒక బందీని అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.